అంతకంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి విషయాలు చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. ఇక్కడ మానవ జాతికి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇది పరీక్షా సమయము. ఇది బాగా బురకెక్కాలి మనుషులకి, మానవ జాతి. మానవ జాతి గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడే తల్లి గర్భంలోకి బీజ రూపంలో ప్రవేశించినటువంటి పిండము దగ్గర నుంచి ఇంకొక సెకండ్ తర్వాత ప్రాణాలు వదిలేసేటటువంటి వ్యక్తి వరకు ఈ బాధ్యత ఉన్నది, ఈ పరీక్షా సమయము ఉన్నది. ఇది మీరు అర్థం చేసుకుని చాలా వివరంగా మానవ జాతికి అందించాలి. పరీక్షా సమయంలో కొన్ని విశేషమైనటువంటి జీవిత విధానం అవలంబవలసి ఉంటుంది. అది రెండోది అర్థమవ్వాలి. మొదటిది అర్థమైందా? మళ్లీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది పరీక్షా సమయము. ఎవరికి పరీక్షా సమయము అంటే ఓ ఫిలాసఫర్స్కో, ఓ భాగవతం చదివే వాళ్లకో, బైబిల్ చదివేటటువంటి వాళ్లకో, పొలిటీషియన్స్కో, సైంటిస్ట్స్కో, చిన్నపిల్లలకో, ముసలాళ్లకో, ఆడవాళ్లకో, మగవాళ్లకో. ఎవరికి పరీక్షా సమయము? తల్లి గర్భంలో పిండ రూపంలో ఈ క్షణంలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఈ క్షణంలోనే ఇంకా ప్రాణాలు వాడు వదిలేకపోతున్నాడు అయినా కూడా వారికి పరీక్షా సమయం. దీనిని ఋషుల యుగ సంధి అని చెప్తారు. మనం పరీక్షా సమయము అంటాం. ఏంటి పరీక్షా సమయము? రెండు విద్యాతలాల మధ్య ఉన్నటువంటి సంధ్య. 7వ క్లాస్ చదువుతున్నాడు, అయిపోయింది, ఇంకా పరీక్ష రాస్తాడు. పరీక్ష రాసాక రిజల్ట్స్ కి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలం పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయం తర్వాత ఖచ్చితంగా వాడు 8వ క్లాస్కి వెళ్తాడు. అంటే ఇది ఒక సంధి, 7వ క్లాస్కి 8వ క్లాస్కి మధ్య ఉన్నటువంటి సంధి. అలాగే ప్రతి విద్యలో ప్రతి సంవత్సరము మనకి ఒక సంధి కాలం వస్తూ ఉంటుంది. అలాగే ప్రతి 100 ఏళ్లకి ఓ 10 సంవత్సరాల సంధి కాలం వస్తూ ఉంటుంది. మానవుడికి 100 సంవత్సరాలు పూర్ణాయుష్యం అని చెప్తూ ఉంటాం కదా. ఈ 10 సంవత్సరాలు 2001 నుంచి 2010 వరకు, అంటే 2011వ సంవత్సరంలో మీరు ప్రవేశించేసరికి పరీక్ష అయిపోతుంది, ఫలితాలు వచ్చేస్తాయి. ఇది మనకి అర్థం కావటం లేదు. మానవ జాతికి అసలు అర్థం కావటం లేదు. కానీ టీచర్స్, స్టూడెంట్స్ వచ్చినా రాకపోయినా పరీక్ష రోజుల్లో ఏం చేస్తారంటే ఎక్స్ట్రా క్లాసులు పెడుతూ ఉంటారు. చదువుకునేవాళ్ళు వస్తారు, చదువుకునేవాళ్ళు రారు, వినేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు కానీ క్లాసులు పెడతారు. అలాగే హిమాలయాల నుంచి వచ్చేటటువంటి ఒక విశేషమైనటువంటి ఆదేశానుసారము మానవ జాతి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నము చేయవలసి ఉన్నది. మళ్లీ మళ్లీ రిపీట్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని ఎప్పుడు విని ఉండరు, విన్నా మీకు అర్థమై ఉండదు. మొట్టమొదటిది ఏంటి అంటే 2001 నుంచి 2011 వరకు పరీక్షాకాలం. మరి పరీక్షాకాలము అంటే అర్థం ఏంటి? సిలబస్ ఉంటుంది. పరీక్ష పెట్టాలి అంటే ఆ పరీక్ష ఎందులో పెట్టేవాళ్ళే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మనకి తెలియాలి. మూడు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ పరీక్షాకాలంలో. దాన్ని మామూలు భాషలో మనం ఏంటంటే జాగ్రత్తావస్థ గురించి మీకు తెలియాలి, రెండవది స్వప్నావస్థ గురించి మీకు తెలియాలి, మూడవది నిద్ర గురించి మీకు తెలియాలి. ఇవి మూడు మీరు జీవించేటటువంటి ఈ మూడు కళలు. జాగ్రత్త అవస్థలో మీరు ఏం నేర్చుకుంటున్నారు? మనమేం నేర్చుకోవటం లేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేస్తాం, తింటున్నాం, పడుకుంటున్నాం, తినడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాం. జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి అనేది మనకి తెలియదు. ఎక్కువగా ఉన్నాం అంతే. ఆహార నిద్ర భయ మైథునజ సామాన్యమే తత్పశుభిర్నరాన. మనుష్యులకి జంతువులకి ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే జంతువు చేసే ప్రయత్నాలు జంతువు చేస్తుంది, మనిషి చేసేటటువంటి ప్రయత్నాలు మనిషి చేస్తుంది. చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, ఇదంతా ఆహారం కోసమే అని మనకి తెలుసు. అంటే జంతు స్థాయి కంటే మీరు చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఏమి చేస్తున్నా కూడా అది ఆహారం కోసమే. అది ఒక లెవెల్. రెండో లెవెల్ ఏంటి? మనిషిది తిండి తిన్నాక పడుకోవాలి. డాక్టర్లు చెప్తారు ఒక మనిషికి పిచ్చెక్కించాలంటే నువ్వేం చేయక్కర్లేవాడు, పడుకొని ఇవ్వకుండా 3 రాత్రులు నుంచితే చాలు వాడి పిచ్చెక్కి. నిద్ర అది చాలా అవసరమే మానవ జాతికి. తిండి ఉన్నా లేకపోయినా, ధనవంతుడైనా నిర్ధనుడైనా, ప్రెసిడెంట్ అయినా, అతి మామూలు అడుక్కు తినేవాడటువంటి వాడైనా, స్లీప్ నిద్రాస్థితిలో అందరూ సమానం. కానీ నిద్రాస్థితిలో ఏం నేర్చుకుంటున్నాం? ఏమీ నేర్చుకోవటం లేదు. కానీ డాక్టర్స్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే సవ్యమైనటువంటి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యము. అంటే మీ జీవితము నిద్రలో మళ్లీ రీఛార్జ్ అవుతుంది, రీఎనర్జైజ్ అవుతుంది. నిద్ర లేకపోతే మీకు శక్తి ఉండదు. కానీ ఆ శక్తి మీకు ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో, అసలు మీకు నిద్ర ఎందుకు వస్తుందో, మీరు ఎందుకు మెలకుగా ఉంటున్నారో, పడుకుంటున్నటువంటి వాళ్ళకి నిద్ర రాహిత్యం అనేది ఎంత పెద్ద జబ్బో మీకు తెలియదు. డాక్టర్ని అడిగితే చెప్తారు, ద వన్ ఆఫ్ ది ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఈజ్ ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవడం. నిద్ర లేని వాడి బాధ వాడిని అడిగితే తెలుస్తుంది. కానీ మీకేం తెలుసు దాని గురించి? నిద్ర రానివాడికి ఏమీ తెలియదు. అది రోగముగా బాధపడుతున్నటువంటి వ్యక్తికి కూడా నిద్ర గురించి ఏమీ తెలియదు. మనకి తెలియదు, నిద్ర వస్తే పడుకుంటాం, మెలకు వస్తే. అన్నిటికంటే చాలా పెద్ద గొప్ప మన పేరెంట్స్ లోనూ మన శిష్య వర్గాల్లోనూ నేను చూసింది ఏంటంటే వాళ్ళు లేబర్ పొందుతారు. కానీ అందరికీ ఉపదేశం చేస్తారు. తులసీదాస్ అందుకే ఏం చెప్పాడంటే పర ఉపదేశ కుశలు బహుతీరే. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. హిందీలో ఏమంటారు అంటే పర ఉపదేశ అంటే ఇతరులకు ఉపదేశం ఇవ్వడం. అందరూ ఎక్స్పర్ట్స్. ఎందుకు ఇది చెప్తున్నాను? పొద్దున్నే నిద్రలేవాలిట, నిద్రలేస్తే చాలా మంచిదిట. నువ్వు లేవో నీ పిల్లవాడు లేవు, లేవడు వాడు. నువ్వు లేచినా లేవడు అది వేరే విషయం. నువ్వు లేవకుండా వాడు లేవమంటే ఏం లేదు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే భగవద్గీత ఆధ్యాత్మికత అంటే చొప్పదంటు కబుర్లు కావు, టైం వేస్ట్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాదు. ఆధ్యాత్మిక విద్య అనేది అన్ని విద్యలకు మూలము అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎలాగైతే ఎలక్ట్రాన్ ప్రోటాను న్యూట్రాన్ గురించి నీకు తెలిస్తే ఆధునిక విజ్ఞానం అంతా తెలిసిపోతుంది, నీకు మొత్తం తెలిసిపోతుంది. మూడు తెలుస్తుంది, పాజిటివ్ ఎలక్ట్రిసిటీ, నెగటివ్ ఎలక్ట్రిసిటీ అండ్ న్యూట్రల్ న్యూక్లియస్ కేంద్రం తెలిస్తే మొత్తం సైన్స్ వచ్చేస్తుంది. రకరకాల పేర్లతో బయాలజీలో ఒక పేర్లతో చెప్తారు, బయోకెమిస్ట్రీలో ఒక పేర్లో చెప్తారు వాటిని. కొన్ని చోట్ల యాటమ్ అంటారు, కొన్ని చోట్ల సెల్ అంటారు, పేరు ఏదైనా పెట్టుకోండి. కానీ ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే మన జీవితంలో మూడు రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. పాజిటివ్ ఎలక్ట్రిసిటీ, నెగటివ్ ఎలక్ట్రిసిటీ, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి సెంటర్ అంతే ఇంకా ప్రకృతిలో. అదే మన ఆధ్యాత్మిక విద్య కూడా చెప్తుంది, సత్వ రజ తమగుణ. అది ఇప్పుడు నేను మీకు చెప్పలేను, మీకు చెప్పినా అర్థం కాదు. భగవద్గీత 5000 సంవత్సరాల కిందట 1 డిసెంబర్ నెలలో చెప్పబడింది శుక్లపక్షేతాది మార్గశీర్ష మాసం. ఈనాటికి గీత చదివేటటువంటి అనేక సంస్థలను చూశాను, కానీ గీత అసలు ఎందుకు చదవాలి అన్నది చెప్పేటటువంటి వ్యక్తి నాకు ఎక్కడా కనిపించదు. ఎందుకంటే గీతా మహత్యం మనం చదవం. ఏం చెప్తాడో భగవద్గీతలో శ్రీకృష్ణుడు గీతామహత్యం గురించి చెప్తూ, గీత మీ చోత్తమం గృహం, నేను గీతలోనే నివసిస్తున్నాను, గీతని ఆశ్రయించే జీవించుతున్నాను. దాని తరువాత గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్య. ఈ మూడు లోకాలను నేను ఎలా పరిపాలిస్తున్నాను అంటే గీతా యొక్క జ్ఞానంతో. అంటే కెమిస్ట్రీ చదివితే వాడు ఏమవ్వాలి? కెమిస్ట్ అవ్వాలి, అవునా కాదా? ఫిజిక్స్ చదివితే ఫిజిసిస్ట్ అవ్వాలి. మరి గీత చదివితే నువ్వు శ్రీకృష్ణుడు అవ్వాలి. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుందో మనకి నాకు తెలియదు. ఓ డాక్టర్ తన పిల్లవాళ్ళకి, స్టూడెంట్స్ కి విద్య నేర్పుతూ ఉంటే మెడికల్ కాలేజీలో, చివరికి ఏమవ్వాలి వాడు? వాడితో సమానంగా డాక్టర్ అవ్వాలి వాడు, ప్లస్ వాడికంటే కొంచెం ఎక్కువ అవ్వాలి. ఎందుకు? ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది కనుక. కానీ గీత చదివి ఇంత నపుంసకులుగా మనం ఎలా జీవిస్తున్నాము అనేది నాకు అర్థం కాదు. ఎందుకు? నిన్న ఒకడు వచ్చి హైదరాబాద్ లో హిందువుల గురించి, ఏంటండి హిందువులు ఏం చేయలేకపోతున్నారు, మిగతా వాళ్ళు చాలా బాగా చేసుకుంటున్నారు, సిగ్గుందయ్యా మాట అంటానికి నాతో అన్నాను. మరి మీకు సిగ్గుందో లేదో నాకు తెలియదు. నేను చెప్పాను కదా ఆయన డిఫరెంట్ టైప్ ఆఫ్ గురు, ఐ డోంట్ కేర్ ఫర్ పీపుల్. వాస్తవాన్ని అర్థమయ్యేటట్టు చెప్పకపోవటం వల్లే భారత జాతి నశించింది. వాస్తవాన్ని స్పష్టంగా చెప్పాలి. 80% ఉన్నటువంటి మనము అంతకంటే తక్కువ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కంట్రోల్ అవుతూ సిగ్గు లేదా మాట అంటాను. యు డిజర్వ్ ఇట్. 80 మందిని 10 మంది కంట్రోల్ చేస్తున్నారు అంటే మీ చేతకంతనం అది. దానికి నేనేం చేస్తా, ఏ గురువు మాత్రమేం చేస్తాడు? మహాభారత యుద్ధంలో అర్జునుడితో యుద్ధం చేయను ఆయన అన్నాడు. చెయ్యను మాని అన్నాడు. ఏదే చేసి పదార్థులు నీకు ఇష్టం యుద్ధం చేయి, లత మాని. మీరు ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనకి గురువుల యొక్క అవసరం ఉంది తప్ప గురువులకి మన అవసరం లేదు. అది చాలా జాగ్రత్తగా మీకు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? నా మాటలు నేను వాటి సంగతి ఎందుకు? నా మాటలు అతని మాటల కంటే కొంచెం ఎక్కువ విలువైనవేమో. సరే వాళ్ళు చూసుకుంటున్నారు కార్యకర్తలు. భావం అర్థమవుతుందా? చెప్తోంది గురువులకి మీ అవసరం లేదు, గురువులు నుంచి మీరు నేర్చుకోవాలి. అన్ఫార్చునేట్ గా మన భాష చాలా విచిత్రంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఈ భాషని కనీసం ఇప్పుడైనా ఉపయోగించుకోవడం మానేయండి. నా ద్వారా గురువు చేయిస్తే చేస్తాను, నీ ద్వారా ఏం చేస్తాడు, నీకేమొచ్చండి. నువ్వు ముందు గురువు యొక్క జ్ఞానాన్ని నీ బుర్రలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా రియాక్ట్ అవ్వచ్చు. మెడిసిన్ నేర్చుకోవాలి అంటే 5 ఏళ్ళు చదవాలి నువ్వు. నీ 5 ఏళ్ళు నువ్వు చదివిన దానికి ముందు 12 ఏళ్ళు దానికి తగిన విద్యాభ్యాసం చాలు ఇంటర్మీడియట్ వరకు, అప్పటికి సరిపోదు. ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు చదవాల్సి వస్తుంది. అంటే 12 ఏళ్ళు ఇంటర్మీడియట్ వరకు, 5 ఏళ్ళు మెడికల్ నాలెడ్జ్, 2 ఏళ్ళు స్పెషలైజ్డ్ నాలెడ్జ్. 12, 5, 17, 2, 19 ఏళ్ళు చదువుతున్నారండి. చదివితే ఏమవుతుంది, మీరు ఒక వ్యక్తిగా రియాక్ట్ అవ్వరు, ఒక డాక్టర్గా రియాక్ట్ అవుతారు. అర్థమవుతుంది ఆ విషయం. అంటే మీరు ఒక డాక్టర్గా జీవించాలి అంటే మీ శరీరము, మీ బుద్ధి, మీ మనోవాక్కాయ కర్మలు ఒక డాక్టర్గా రియాక్ట్ అవ్వాలంటే 19 ఏళ్ళు చదవాలి మీరు. అది కూడా ఎలా, రోజుకి 2 నిమిషాలా? రోజుకి 8 గంటలు చదువుతారు మీరు డాక్టర్ అవ్వాలండి? ఆధ్యాత్మిక విద్య మీరు ఏం చదువుతున్నారు? ఎందుకు వేషాలు వేస్తారు మేము భక్తులమని? కనీసం ఈనాడు నేను చెప్పింది మీకు ఇది అర్థమయ్యేటట్టు తెలిసినా కూడా మీ జీవితాలు మార్చిపోయి. అంటే మెడిసిన్ లో ఒక నానుడు ఉంది, ఇఫ్ యు నో ద కాజ్ ఇట్ కెన్ బి క్యూర్. డయాగ్నైజ్ చేసి ఈ రోగం అసలు ఎందువల్ల వస్తుందో తెలిస్తే రోగాన్ని మనం, క్యాన్సర్ అది ఎందుకు క్యూర్ చేయలేకపోతున్నాం అంటే కారణం తెలియదు ఇంకా మనకి. కారణం తెలిస్తే పట్టేస్తారు దాన్ని. ఈ భగవద్గీత గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే గురుతత్వానికి ఆధారం అది, జగద్గురుతత్వానికి ఆధారం అది. గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రిలోకాన్ పాలయాలి. మరి నేను భగవద్గీత పారాయణ చేసేస్తున్నానండి. 5000 సంవత్సరాల బట్టి భారతదేశంలో భగవద్గీత పారాయణ జరుగుతున్నాయి. చాలా చోట్ల పోటీలు పెట్టడం చూశాను నేను. తప్పను, ఏం తప్పు కాదు. కానీ ఈ డౌట్ మీకు రావటం లేదే, 5000 సంవత్సరాల బట్టి భారతీయులలో కొన్ని కోట్లాది మంది గీతను పారాయణ చేసి ఉంటారు. మరి నాకు ఇంకో శ్రీకృష్ణుడు కనిపించలేదు. అంటే శ్రీకృష్ణుడైనా అబద్ధం చెప్పి ఉండాలి ఖచ్చితంగా. ఆయన మహామాయావి కనుక అబద్ధం చెప్పాడు అనుకుంటే మనకు గొడవ జరుగుతుంది. ఏంటి ఆయన చెప్పిన అబద్ధం, గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామి అని అబద్ధం చెప్పాడు సార్. అదేంటి మాస్టారు, మీరు శ్రీకృష్ణుడు గురించి తెలీదా? నవనీత చూరుడు మహామాయావి, ఎప్పుడు ఏం చెప్తాడో తెలీదు, మళ్ళీ మోసం చేశాడు సార్ ఆయన అని మీరు అనుకుంటే ఓకే, నేనేం చేయలేను. కానీ నాకు శ్రీకృష్ణుడి మీద గురువుగా నమ్మకం ఉన్నది, గురువుగా ఆయన మోసం చేయడు. మరి ఎందుకు మనం కాలేకపోతున్నాం? ఎందుకు కాలేకపోతున్నాం అంటే గీతా జ్ఞానం ఉపాశ్రిత్య ఆచరణలో పెడితే మీకు ఆ రిజల్ట్ వస్తుంది. నోట్స్లో చెప్తే సరిపోదు. కబుర్లు చాలా ఎక్కువ చెప్తాం మనం, చాలా ఎక్కువ కబుర్లు చెప్తాం. కాశీలో ఉన్నప్పుడు దగ్గర నుంచి ఈనాటి వరకు నేను చెప్పింది ఏంటి అంటే ఆహారం పరమాత్మ స్వరూపం. ఎప్పుడు ఎవరు ఆహారానికి పిలిచినా, మీరు ఇంటి దగ్గర తిండి మానేసైనా కలిసి తినండి. ఈనాటి వరకు రాలేదు. చనిపోయినటువంటి కుళ్ళినటువంటి కుక్క మాంసాన్ని గురువు చెప్పాడని తిన్నటువంటి శిష్యులు ఉన్నారు, ఉన్నారా లేదా? తింటే ఏమయ్యారు వాళ్ళు? వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పారు. ఉపాసన లేదు, ఆచరణ పూర్తిగా శూన్యం. ఏవేవో కోరికలు ఉంటాయి, అన్నీ కరెక్టే. ఇవాళ కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞానేశ్వరి భగవద్గీత గురించి మాట వచ్చింది. జ్ఞానేశ్వరి భగవద్గీత గురించి మాట వచ్చినప్పుడు మేము అది కూడా చదివామండి అన్నారు. నేను ఒకటి అన్నారు, సరే ఏమర్థమైంది అయ్యా? చాలా మందికి భగవద్గీత అర్థమైపోయిందంటారు. ఏకాదశోధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడికి మన్యసే ఎదితం శక్యం, నేను నీ విశ్వరూపాన్ని చూడగలను అని నువ్వు అనుకుంటేనే చూపించు, లేకపోతే చూపించుకో అన్నాడు అర్జునుడు. విద్య నువ్వు చదివినంత మాత్రాన రాదు, గురువు అనుగ్రహం కావాలి. జ్ఞానేశ్వరిలో నేను ఆయన ఒకటే అన్నా, మీరు జ్ఞానేశ్వరి సంఘటన తెలుసా మీకు, ఏ సందర్భంలో ఎవడు ఎటువంటి వాడో తెలీదు అన్నాడు. చాంగ్దేవని 1400 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యోగి, 12 సంవత్సరాల 3 నెలల వయస్సులో జ్ఞానేశ్వరి గీత రాశాడు. 12 సంవత్సరాల వయస్సు జ్ఞానేశ్వరుడికి భగవద్గీత కమెంటరీ రాసినప్పుడు జ్ఞానేశ్వరి, అది చాలా మందికి తెలియదేమో. 12 ఏళ్ల వయసు వాడు, ఎప్పుడు మీరు అంటారమ్మా 12 ఏళ్ల వయసు వాడు రాసిన మేమేం చదువుతోండి, మీరు మాకు చాలా మంచి విషయం చెప్పారు. అంత చిన్న చాంగ్దేవుడు రాసినటువంటి భగవద్గీత చదువుతాం, ఎందుకు ఆయనకి 1400 సంవత్సరాలు జ్ఞానేశ్వరు ఆయన ఎదురెదురైనప్పుడు. చాలా మంది ఆ కాలపులో ఉన్నటువంటి యోగులు సన్యాసులు అగ్రవర్ణము వాళ్ళకి జ్ఞానదేవుడు అంటే పడేది కాదు. ఎందుకు పడేది కాదు అంటే సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత మళ్లీ జ్ఞానదేవుడు తండ్రి గృహస్థాశ్రమంలోకి రివర్ట్ అవుతాడు. రివర్ట్ అయ్యాక ఈ 4 పిల్లలు పుడతారు, అందులో జ్ఞానదేవుడు మెయిన్, ముక్తాబాయి అనేటటువంటి చెల్లెలు. ఇచ్చట ఆ కాలపు వాళ్ళకి ఇష్టం లేదు జ్ఞానదేవుడు అండి, అగ్రవర్ణాల వాళ్ళకి. వాళ్ళే 12 ఏళ్ల వయస్సుకే గీత మీద జ్ఞానేశ్వరి అనేటటువంటి ఒక కమెంటరీ రాశాడు. ఈ 14 ఏళ్ల చాంగ్దేవు సమాధిలో ఉన్నాడు గుహలో, కొండ గుహలో. ఆయన నిద్రలేపి సమాధి నుంచి కొంపలు అంటూ పోతున్నాయి, సంస్కృతి నాశనం అయిపోతుంది, మీరు రండి అంటే ఆయన లేస్తాడు. ఆయన ఓ పులి మీద ఎక్కుతాడు, అడవిలో కదా, పులి మీద ఎక్కి ఓ పావుని కొరడాగా పట్టుకుని బయలుదేరుతాడు. జ్ఞానదేవుడికి ఉన్నటువంటి భక్తులు ఆయనకున్నారు, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తారు కొంపలు అంటూ పోతున్నాయి, మహాయోగి చాంగదేవుడు 1400 సంవత్సరాల వయస్సు, సమాధిలోంచి లేవగానే పులి మీద ఎక్కి విషసర్పం యొక్క కొరడా పట్టుకుని వస్తున్నాడు, జాగ్రత్త అని నాన్ని అన్నాడు. అప్పుడు వాళ్ళకి కూలిన గోడ మీద కూర్చుని ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఇల్లు కూడా లేదు, కూలిన గోడ ఉంది, దాని మీద కూర్చుని ఉన్నారు వీళ్ళ తమ్ముడు చెల్లెలు ఈయన. సరే అంత మహానుభావుడు వస్తూ ఉంటే మరి ఎదురేగాలి కదా, పద అన్నాడు గోడ కదిలి. అటు నుంచి పులి, ఇటు నుంచి గోడ, సీన్ ఊహించుకోవచ్చు కదా. మ్యూజిక్ మీరు మ్యూజిక్ అన్ని ఇచ్చేసుకోండి, ఇచ్చుకోండి కాసేపు, చాలా టైం చూపిస్తాడు. సరే ఏమైంది ఆయన చూడగానే మరి దిగి కాస్తాంగా వస్తాడు. ఈ కథలు ఎందుకు రాయబడిందో కూడా మనకి తెలియదు, మహిమలు అనుకుంటాం. ఓకే మహిమ అనుకో, కార్డియాలజిస్ట్ గుండె తీసి గుండె పెట్టగలడు అంటే మహిమే కదా. అంటే ఒక కార్డియాలజిస్ట్ అవ్వాలి అంటే మనం ఏం చెప్తాం, అదిగో ఫలానా వాడు ఉన్నాడు బెటరెండ్ అనేటటువంటి ఆయన మొట్టమొదటిసారి కార్డియాలజీలో హార్ట్ తీసి ఆపరేషన్ చేసి పెట్టారు అంటే అదేంటి ఆయన మహిమ అంటావా, లేకపోతే కార్డియాలజీ చదివితే మీరు కూడా అలా అవుతారని చెప్తారా, ఏంటి దాని ఉద్దేశం? ఉదాహరణ అర్థమైంది కదా, కార్డియాలజీ గురించి చెప్తూ తెలుసునా మీకు, ఆయన హార్ట్ ఆపరేషన్ చేశాడు, గుండె తీసి పెట్టాడు, దాన్ని మహిమాని పక్కన పడేస్తాడా, లేకపోతే చదువుకుంటున్నవాడు అంతవాడు అవుతాడా? అవుతాడు కదా. మరి జ్ఞానేశ్వరి చదివితే నేనేం చేయగలగాలి, గోడని కదలగాలి. ఎందుకు ఆ మహిమల గురించి చెప్పేది, కృష్ణలీలలు చదవమని చెప్పేది అందుకు. ఉత్తనే మీరు భగవద్గీత చదివితే సరిపోదు, ఆ లీలలు మీరు కూడా చేయగలగాలి. లీల అంటే ప్లే, అదేనా తెలుసు కదా మీకు, లీల అంటే అర్థం ఏంటి, ప్లే ఆట. అక్కర్లేదమ్మా కావలసినప్పుడు అడుగుతాడు, అనవసరంగా డిస్కస్ చేయలేదు. ఆట ఎప్పుడైనా ఆడచ్చు. క్రికెట్ నియమాలు తెలిస్తే అప్పటి నియమాలతో ఇప్పుడు ఆడొచ్చా ఆడకూడదా, నీల అంటే అర్థం అది, అది కూడా మీకు అర్థం కావడం అని. ఎంత సర్వనాశనమైనటువంటి స్థితిలో భారతీయులు ఉన్నారో అర్థం. సాయి లీలలు అని ఎందుకంటాం, సాయి బతికున్నప్పుడు ఏ నియమాలు ఆచరిస్తే ఆ సంఘటనలు జరిగాయి, అదే నియమాలు ఆచరిస్తే మీకు జరుగుతాయి. ఎంత పరమ మూర్ఖుడైనా చేతకాని వాడైనా నియమాలను ఉల్లంఘించేవాడైనా ఆటలో నియమాలు పాటిస్తాడు. నియమాలు పాటించకపోతే అది ఆటే కాదు, ఫిక్సేషన్ అంటాం దానికి విలువ ఇవ్వంగా. మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందంటే ఇంకా మనం చూడంగా, ఇంకెందుకు ఆట అంటే నియమానికి విరుద్ధంగా జరిగింది. అంటే ఈ కృష్ణ లీలలు చాలా ఇంపార్టెంట్ భాగవతానికి. ఎందుకంటే నీకు ఆ నియమాలు తెలిసి ఆ విధంగా జీవిస్తేనే నీకు భగవద్గీత అర్థమవుతుంది. అందుకని భాగవతం కూడా చదవాలి. అది మర్చిపోయాను, నేను గీత మాత్రమే చదువుతామండి, భాగవతం చదవండి, ఫిజిక్స్ మాత్రమే చదువుతామండి, కెమిస్ట్రీ చదవండి, ఇంటర్మీడియట్ పాస్ అయిపోవాలి, పాస్ అవుతావా? ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, మ్యాథమెటిక్స్ చదవాలి, ఎంపీసీ గ్రూప్ అవుతే మళ్ళీ మధ్యలో 95 మార్కులు ఇచ్చే సాంస్క్రిట్ చదవాలి. సబ్జెక్ట్ వచ్చినట్లయిన భగవంతుడికి తెలియాలి, 90 మార్కులు వాడికి సాంస్క్రిట్ లో వస్తే ఓ అంటే తమిళాదు. అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అలాగే ఆధ్యాత్మికతలు కూడా అలాగే ఉన్నాం. సంస్కృతంలో ఎలా మార్కులు వస్తున్నాయో ఆధ్యాత్మికతలు కూడా, వీడు మహాగురు అండి, వాడు మహాగురు అండి, వీడు మహాగురు అండి. గురువుని కించ పరిచితాన్ని నేను చెప్పటం లేదు, నేర్చుకుంటే చెప్పగలండి ఏ గురువు అయినా. నా అనుభవం నేను ఓపెన్ గా చెప్తున్నాను, రిటైర్ అయిపోయాను కనుక. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లో నేను ఒక చాప్టర్ లో 22 పాయింట్స్ ఇచ్చేవాడిని. ఒక అధ్యాయంలో 22 పాయింట్స్ చెప్పేవాడిని పిల్లవాడికి మొదట్లో. రిటైర్ అయిపోయే 3 ఏళ్ల ముందు 5 పాయింట్స్ చెప్పడం మొదలెట్టాను. ఎందుకు? ఏదేనంటే పరీక్షలో రాదు మాస్టర్. నాకేం క్రమా లేదు, నేను నీకు 22 పాయింట్స్ చెప్పగలను, కానీ నీకు 5 పాయింట్స్ చాలు, అసలు 1 పాయింట్ చదువుతాను అంటే నా సమయం పోయి. ఆధ్యాత్మిక జాతిలో కూడా గురువునికి చేతకాక కాదు, మీ చేతకానితనం వల్ల మీరు విద్య నేర్చుకోవటం లేదు. కానీ విద్య నేర్చుకోకపోతే చాలా మంది నాతో అంటూ ఉంటారు, ఎంఏ ఇంగ్లీష్ అండి, అప్లికేషన్ రాయటం రాదు. తల్లిదండ్రులు అంటూ ఉంటారు, వీళ్ళకి సిగ్గులేదు వాళ్ళకి సిగ్గు. ఇదే ఎంఏ డిగ్రీ అయ్యా, ఇంగ్లీష్ సరైనా వాడికి ఇంగ్లీష్ రాదు అని ఒకడాడు. ఎంఏ అయిపోయింది కదా, ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా. అంటే అర్థమైందా మన మానసిక స్థితి ఎలా ఉందో? యూ డోంట్ వాంట్ ఎనీ సబ్జెక్ట్. అడుక్కు తింటుంది చాలు, అడుక్కు తినే డిగ్రీ, అడుక్కు తినే చదువు. అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక విద్య ఎలాంటి విద్య అంటే, సమర్థుడు రామదాస్ ఒకరోజు తనకు వచ్చి శివాజీ గారు తన్నొప్పిగా ఉంది అన్నారు. రాజు గారు ఇంకేముంది, రాజు వైద్యులు పిలుస్తాను, రాజు వైద్యం బట్ చెప్పండి నేనేం చేయాలి. చెప్పాను కదా మీతోనూ అవుతుంది కాదు మరి చేస్తాను. చాలా బలవంతం చేశాక చెప్పాడు ఏంటి అంటే, సింహిని ఆడ సింహం యొక్క పాలు కావాలి అది తర్వాత. మళ్ళా ఎంతమంది మన గురువు ఈ మాట అంటే ప్రయత్నం చేస్తాం, మీ అనుగ్రహం ఉంటే చాలు మాస్టర్. గురుకత్వం మీకు అర్థమవుతుంది ఏంటో, గురువు అనుగ్రహం ఉంటే, గురువు బలం ఇస్తే, గురువు అంతా చేస్తే వాళ్ళు చేస్తారు. ఇంకో రకమైనటువంటి మూర్ఖత్వాన్ని చూశాను నేను, సాయి చరిత్ర పారాయణ చేసేవాళ్ళు. సాయి చదివించుకోవాలంటే వాళ్ళ చేత. నాకు ఇంతవరకు అర్థం కాలేదు, చదవకపోతే సాయికి ఏమవుతుంది? ఒక తలనొప్పి తగ్గుతుంది అనుకుంటారు. కోరికలున్నది నీకు, అనుగ్రహం పొందవలసింది నువ్వు. నీకు ఉద్యోగం కావాలంటే వాడెవడో నీ ఇంటికి వచ్చి పిలిచికెళ్ళి సీట్లో కూర్చోబెట్టి ఏమయ్యా ఉద్యోగం అని అడుగుతున్నా, అని ఒప్పుకుంటావా లేకపోతే నువ్వు ప్రయత్నిస్తావా? ప్రయత్నిస్తాం కదా, అడుక్కుంటాం కదా, చాలా వేళ్ళ పడతాం కదా, పడవాలి. ఎంతవరకు ఉద్యోగం వచ్చేంత వరకు పడతాం. ఒకసారి ప్రయత్నించానండి, రాలేదు, వదిలేస్తాం. ఇక్కడ జాగ్రత్త, ఆధ్యాత్మ జగత్తులో ఈ వేషాల వల్లే భారత జాతి నాశనమైనది. అనంతమైనటువంటి జ్ఞానము ఉన్నటువంటి సబ్జెక్ట్, గోడను నడిపించగలిగేటటువంటి సబ్జెక్ట్. బ్రహ్మదేవుడికి గ్వాల బాలకులతో ఆడుతోన్నటువంటి కృష్ణుణ్ణి చూసి అనుమానం వచ్చింది. వీడా అవతార మూర్తి సహజం, మిడిల్ క్లాస్ వాడికి 10వ క్లాస్ జ్ఞానం ఉండదు, ఒప్పుకుంటారు కదా. కృష్ణుడు ఖచ్చితంగా బ్రహ్మ కంటే గొప్పవాడు, వాళ్ళని శాసించేటటువంటి శక్తి కనుక బ్రహ్మకి అవగాహన కాలేదు. ఈ బచ్చాగాడు వీడా ప్రపంచానికి అవతార పురుషుడు అని ఏం చేశాడు, ఆవులను, దూడలను, గోపాలను అందరినీ కూడా దాచేశాడు. సరే, ఇతను దాచి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని వస్తే అందరూ మామూలుగానే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దూడలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ఏం జరిగిందో అర్థమైంది కదా మీకు, శ్రీకృష్ణుడే అన్ని రూపాలు ధరించాడు, ఓ సంవత్సరం పాటు ధరించాడు. మరి ఆ శక్తి మీకు వస్తుంది, సాయి చేసి చూపించాడు మీకు. సాయిని, సాయి చరిత్ర అందుకు చదవమని చెప్తాను. శృతి సాయి చరిత్ర, ఒక వ్యక్తి కోర్టులో పనిచేస్తున్నాడు, సాయి దగ్గరకు వచ్చాడు. సాయి దగ్గర అప్పుడు రూల్ ఏంటి అంటే సాయి వెళ్ళమనేంత వరకు వెళ్ళేవాడు కాదు, నమ్మకం ఉన్నవాడు. కోర్టులో పనిచేస్తున్నాడు, తను సెలవులు అయిపోయి సాయి వెళ్తాను వెళ్ళదు, సాయి వెళ్తాను వెళ్ళదు, 6 నెలలు గడిచింది. ఒకరోజు సాయి వెళ్ళు అన్నాడు. ఇంకా ఈయన భయపడుతూ వెళ్ళాడు ఆఫీస్కి, ఉద్యోగం పోయి ఉంటుంది చేసి. అక్కడ సూపర్వైజర్ని అటెండెన్స్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ రాలేకపోయాను, కొన్ని రోజులు రాలేకపోయి ఇంటి రోజు వస్తున్నావు కదా సంతకం ఎందుకు, అంటే ఏం జరిగింది అక్కడ అర్థమవుతుందా మీకు. అంచేత అలనాడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఎందుకు ఇలనాడు సాయి అదే చేశాడు, కానీ ఆ సాయిని మీరు ఉపయోగించుకోలేకపోతున్నాను. ఎందుకు ఉపయోగించుకోబోతున్నానంటే ఆయన మీ చేత చదివించాలి, మీరు చదవరు, ఆయనకేం కర్మ పట్టిందో నాకు అర్థం కాదు. బాధ నీదా అయిందా, కోరిక నీదా అయిందా, చదవలసింది ఎవరు, మీరు చదవాలి. అంటే చాలా స్పష్టంగా నేను చెప్తాను, నువ్వు రెగ్యులర్ గా ఉండటానికి ప్రయత్నం, నేను చదవలేకపోతున్నాను, మీ కర్మ, మీ ప్రారంభం అది, నీ ప్రారంభ కర్మను నిన్ను మంచి పని చేయని బాబు, అది తెలుసు కదా నీకు. మరి కొంచెం ఆ సాయిని వేడుకోండి, ఏడవండి నేను చేయలేకపోతున్నాను, అంతే తప్ప నువ్వు చేయించుకో. ఇంకో మహా బుద్ధిమంతుల్ని చూశాను నేను, హోమ్యమంగళం ఇస్తూ ఉంటారు, ఏమంటారంటే మా గురువు గారి అనుగ్రహం అండి, ఇలా కళ్ళు మూసి తీస్తానండి, వేసేస్తానండి. దాన్ని హోమియం ఏం ఎందుకే, ఇంత మట్టి తీసినా పనిచేస్తుంది, నిజంగా నీకు అంత నమ్మకం ఉంటే హోమియం అని ఎందుకు మళ్ళా వేషం, అర్థమవుతుందో చెప్తుంది ఏంటో. వాళ్ళు హోమియో పెట్టి పెట్టుకుంటారు, ఏం చేస్తారంటే కళ్ళు మూస్తూ తీస్తారు. ఓ గురుదేవ గురుదేవ గురుదేవ, మోసం కదా. ఆ గురువు నేను హోమియో చదవమని చెప్పాడు, క్లాసులు తీసుకున్నాడు ఆయన, ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమే ఏంటండి, టీకే గారి శిష్యుల గురించి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను, ఇది గురువుకి ద్రోహం చేస్తున్నారు మీరు, ఆ గురువుని మీ మీద ఆ గురువు పెట్టుకున్న నమ్మకాన్ని రొమ్ము చేస్తున్నారు. చదువుకోరాని ఆయన అని హోమియోపతి క్లాసులు పెట్టి, మీకు ఇన్డెప్త్ క్లాసులు పెట్టి, సర్టిఫికేట్స్ ఇస్తే నువ్వు ఏం మందిస్తున్నావో కూడా చూడకుండా కళ్ళు మూసుకుని మందిస్తూ ఉంటే నిజంగా నీకు గురువు మీద అంత భక్తి ఉందనుకోండి, ఏం చేయాలి అప్పుడు, ఇంకా విభూతి తీసి ఓకే తప్పని నేను అంటలే, వేషాలు ఉందంట హోమియో మందు నీకు ఇవ్వటం. నిజంగా నీకు గురువు మీద అంత భక్తి ఉంటే ఇంత మంచి తీసి సిద్ధిస్తాయి. మొదట్లో ఆయుర్వేద మందులు ఇచ్చేవాడు తెలుసు, తర్వాత 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 విభూతికి మారాడు. అంటే ఆ సమర్పణ ఆయన అంతా చేసుకోగలిగాక మందు ఇవ్వటం మానేసి విభూతిగా మారాడు. ఈ వేషాలన్నిటినీ సాయి తన జీవిత చరిత్రలో చూపించాడు, ఎవడు ఎలా వేషం వేస్తాడు, ఎవడు ఎలా వేషం వేయకూడదు. కానీ ఈ వేషాలన్నిటికీ మూలంగా ఉండేటటువంటి లీలలన్నిటికీ ఆధారం ఏంటి అంటే భాగవతం. అది మనం చదువుకోవాలి. భాగవతం చదవకుండా భగవద్గీత యొక్క జ్ఞానము మీరు ఉపయోగించలేరు. అంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ఆ లీలలు చెప్తాయి. కానీ లీలలు అంటే మళ్ళా ఒక పిచ్చి అర్థం వచ్చే లీలలు అంటే ఆట. ఆట కాదమ్మా, నియమాలు. ఈ నియమం చేస్తే రోగం తగ్గుతుంది, అది రోగ నివారణ లీల. ఈ నియమం చేస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగ ప్రాప్తి లీల. సాయి చరిత్ర సంగతిలో మీకు చెప్తున్న ఏంటంటే అది మనకి అర్థమయ్యే లీలలు. అవి అర్థం కావటం లేదు. కానీ భాగవతము వీటన్నిటికీ బేసిస్ కనుక, గో టు ద రూట్స్. అందువల్ల నేను మిమ్మల్ని ఆశించేది ఏంటి అంటే మొట్టమొదటి మీరు భాగవతం చదవటం మొదలెట్టాలి. ఎలా మొదలెడతారు చెప్పేవాళ్ళు ఎవరు? భాగవతం అంటే మృత్యురహిత జీవిత స్థితి అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? భాగవతం మీకు అర్థమైందంటే మీరు మృత్యుని దాటేయాలి. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి అని ఎడుస్తుంది కదా. చదవరా బాబు, ఇది చదివితే నువ్వు మృత్యుని దాటుతావు. చదవరా అంటే చదివితే బాగుపడతావు అంటే చదివిస్తే చాలా, లేకపోతే చదివింది గుర్తుంచుకుని పరీక్ష రాసి పాస్ అవ్వాలా? చదవరా బాగుపడతావు అంటే ఏం చేయాలి? మీరు చదివిస్తే చాలా పేజీలు తిప్పించి సరిపోదు కదా. ఏం చేయాలి? ముందు చదవాలి, చదివింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసింది గుర్తుంచుకోవాలి, గుర్తున్నది పరీక్ష పేపర్లో రాయాలి, రాశాక తెలుసున్నవాడు దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాక ఆ చదివినటువంటి జ్ఞానాన్ని మీరు ఆచరణలో పెట్టగలరు. అరవై నాలుగు రోజులలో 64 విద్యలను నేర్చుకున్నట్ట శ్రీకృష్ణుడు. మీరు నేర్చుకోవచ్చు. తర్వాత ఏం జరిగిందో అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ గురువు గురుదక్షిణ అడిగాడు. ఏమని అడిగాడు? చనిపోయిన నా కొడుకుని తీసుకురా. తెలుసా భాగవతం అది సరే కదా. సందీప్ అని ఆశ్రమానికి వెళ్ళాక చదువు పూర్తి అయిపోగానే గురువు అడిగిన గురుదక్షిణ అది. ఎప్పుడో చనిపోయాడు వాడు పిల్లవాడు 5-6 ఏళ్ల కిందట. చనిపోయిన పురాణం తీసుకురా. గీతాజ్ఞానం ఉపాసిస్తే ఆ త్రిలోకాన్ పాలయం. సాయి అలాగే శరీరాన్ని వదిలేశాడు. 3 రోజుల తర్వాత మళ్ళా వచ్చాడు. మీకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి కృష్ణుడి యొక్క చరిత్రలోనూ, భాగవతంలోనూ, మరియు క్షితి సాయి యొక్క చరిత్రలో. ఆ దృష్టికోణంతో నేను ఇక్కడ మీకు రెడీగా ఉంటే నాకు తెలియదు మీరు ఎంత నేర్చుకుంటారో, మీకు ఏమైనా బుర్ర కెట్టిందో లేదు. కానీ నిజంగా మీరు 3 ఏళ్లు కనుక నాతో కష్టపడితే ఖచ్చితంగా పృథ్వీ స్వర్గంగా మనం ఈ 3 ఏళ్లలో మార్చగలము. ఎందుకంటే పరీక్షా సమయము కనుక, పరీక్షా సమయంలో చదివినటువంటి చదువుకి సార్థకత ఉంటుంది కనుక దానిని ఆచరణలో మనం పెట్టగలిగితే 3 ఏళ్లలో పృథ్వీ మీద స్వర్గావతరణ గ్యారంటీగా అయింది. కానీ చదివితేను పద్ధతిగా చదివితే, ఒక పార్ట్ టైం సిలబస్ గా చదివితే, డిగ్రీ లాగా చదవాలి మీరు. దానికి మొట్టమొదటి మీకు నేను ఇచ్చేటటువంటి ఆ విద్యలో మొదటి అంశం ఏమిటి అంటే, ఇక్కడ 90 అధ్యాయాలు దశమ స్కందం యొక్క ఉన్నవి రెడీగా ఉన్నాయి. దశమ స్కందం ఎందుకు చదవాలి? ఇంకంటే 10వ నెలలోనే పురుడు వస్తుంది కనుక. పరీక్షా సమయము అంటే ప్రెగ్నెన్సీలో పరీక్షా సమయం ఎప్పుడు? 10th మంత్. మొత్తము ఆ విద్య 10వ అధ్యాయంలో. కృష్ణుడి యొక్క మొత్తము అవతార రహస్యాలు ఆ 10వ అధ్యాయంలో. జగద్గురు తత్వానికి వెళ్లేటటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్లేది ఆ పదవ అధ్యాయంలో ఉంది. 90 అధ్యాయాలు ఉన్నాయి ఆ పదవ స్కందములు. భాగవతంలో అధ్యాయాన్ని స్కందము అంటాం. ఇందులో 12 స్కందాలు ఉన్నాయి. అందులో దశమ స్కందము చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ చాప్టర్. చదవటం 12 చదవండి. ఇప్పుడు నేను చెప్పలేను మీకు 12. ఆ దశమ స్కందంలో 90 అధ్యాయాలు, 10 అధ్యాయాలు తల్లి గర్భంలో ఎలా గ్రో అవుతుందో. 9 నెలలలో 9 పదులు 90 అధ్యాయాలు. పారాయణ అనేటటువంటి దానికి ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రముఖ పాత్ర ఉంది. ఇచ్చేత దశమ స్కంద పారాయణ చేయాలి. 90 అధ్యాయాలు. ఒకడే దశమ స్కంద పారాయణ చేయాలంటే ఎన్ని అధ్యాయాలు చదవాలి? 90 అధ్యాయాలు చదవాలి. గురువు అంటే అర్థం ఏంటి అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు అని. చేత విద్య అనేది అంధకారాన్ని పోగొట్టేటటువంటి విద్య అన్నది మీరు గుర్తుంచుకుంటే, మీ ఇంట్లో ఒక అధ్యాయం చదివాడనుకోండి, ఒక కొవ్వొత్తి వెళ్ళింది. ఇంకోటి ఇంట్లో 2 అధ్యాయం చదివాడనుకోండి, 90 ఇంట్లో 90 అధ్యాయం ఒకే రోజు వేళ. మీరు మొదటి అధ్యాయం చదివాడు, ఇంకోడేమో 2 అధ్యాయం చదివాడు, 3 అధ్యాయం చదివాడు, అలా 90 అధ్యాయం చదివాడు. జ్ఞానము కదా ఇది, అంటే 90 చోట్ల వెలుగు వెలిగినట్టేనా? కాదా. అక్కడ 1 అధ్యాయం వెలుగు వెలిగింది, ఇక్కడ 90 అధ్యాయం వెలుగు వెలిగింది అదే రోజు. అంటే ఆ రోజు మొత్తం మీద మీ 90 మంది కలిసి దాని పారాయణ పూర్తి చేసినట్టేగా. షార్ట్ కట్ అధ్యాయంలో మిమ్మల్ని ఒకళ్ళనే 10 అధ్యాయం స్కందం చదవమంటే చాలా కష్టం. ఒక అధ్యాయం చదవమంటే ఏంటి కష్టం మీకు? 90 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధ్యాయం చదువుతారు. ఇది అర్థమైంది కదా? ఈ అధ్యాయం 108 రోజులు చదవండి. అదే అధ్యాయం ఇవాళ మీరు 1 అధ్యాయం చదువుతారు, 108 రోజులు 1 అధ్యాయం చదవండి. కానీ ఏమవుతుంది, 108 రోజుల్లో ఖచ్చితంగా అధ్యాయం మీకు వెంటబడుతుంది, నోటి వచ్చేస్తుంది. దాని అర్థంతో పాటు చదవండి ఒకే అధ్యాయం. శ్లోకము అర్థం, శ్లోకము ఆ దీక్ష. ఇంకా ఇంతకంటే నేను సింప్లిఫై చేయలేను కదా. అయినా ఎంతమందో ఇది క్లాస్ అయిపోయాక నాకు తెలుస్తుంది అక్కడ మీకు ఎంత అర్థమైందో, మీకు భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉన్నదో, మానవ జాతి మీద ఎంత ప్రేమ ఉన్నదో. ఇతరులే చదవమంటారు, మీరైనా చదువుతారు, చూస్తాను నేను. నాకు దీన్ని బట్టి తెలుస్తుంది కదా ఇది మూవ్ అయిందని. సరే, ప్రతిరోజు ఒక అధ్యాయం భాగవతం చదివి తీరవలసిందే. దీనితో పాటు ప్రతిరోజు ఒక అధ్యాయం భగవద్గీత చదువుకోవాలి. అంటే ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయము భగవద్గీత. రెండో రోజు అదే అధ్యాయం భాగవతము, 2 అధ్యాయం భగవద్గీత. అర్థమవుతుంది కదా? అంటే భగవద్గీత 18 రోజుల్లో మీరు 18 అధ్యాయాలు పూర్తి చేసేస్తారు. కానీ ఈ 18 రోజుల్లో మీరు భాగవతం యొక్క అదే అధ్యాయాన్ని చదువుతారు. మరి 19 రోజు భాగవతం యొక్క అదే అధ్యాయము, మళ్ళీ భగవద్గీత మొదటి అధ్యాయం. అలా 108 రోజులలో ప్రతిరోజు 90 మంది ద్వారా భాగవత పారాయణ పూర్తి అయిపోతుంది. పూర్తిగా ప్రతిరోజు 108 రోజుల్లో 108 పారాయణ పూర్తి అయిపోతుంది. మరి భగవద్గీత 108 రోజుల్లో 6 సార్లు పారాయణ పూర్తవుతుంది. అంతే కదా? ఇలాగే మనం చాలా మంది గ్రూపుల్ని తయారు చేసే మే నాటికి కనీసం 1000 సార్లు భాగవత పారాయణ, 6000 సార్లు భాగవత భగవద్గీత పారాయణ చేయాలి అని సంకల్పం తీసుకున్నాను 10 రోజుల కిందట. అంటే 10 గ్రూపులు ఉంటే 1000 భాగవత పారాయణలు అయిపోతాయి. ఇవాళ వరకు నాకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే 10 గ్రూపులు కాదు, 45 గ్రూపులు అయ్యాయి అని. అంటే టార్గెట్ దాటేశాం. కానీ సరిపోతుందా అని 100 రూపాయలు వస్తే చాలు అనుకుంటారా, 200 కావాలనుకుంటారు? చేత టార్గెట్ రీచేయక ఏం చేయాలి? వెళ్ళండి మూల మూల ప్రాంతాలకి, భాగవతాన్ని భగవద్గీతని ముందు మీరు తీసుకెళ్ళండి. ఇది మొదట నేను మీకు ఇచ్చేటటువంటి పరీక్షలో సిలబస్. ఒక అధ్యాయం భాగవతం, భగవద్గీత 18 రోజుల్లో పూజ చేసుకుంటారు, మళ్ళీ 18వ రోజునే, ఇలా 108 రోజులు ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి తీసుకున్న వాళ్ళు. మిగతా వాళ్ళతో మీకేం సంబంధం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మీకు తెలియాల్సిన పని, మీకు ఇచ్చింది అదే, మీ సిలబస్ అదే. కాదండి మేము కాస్త సీరియస్ గా చేస్తామండి, 12 ఇటికలు పెట్టుకోండి, దాని మీద 5 దీపాలు వెలిగించుకోండి, 5 అగరత్తులు వెలిగించుకోండి, దీన్ని గురుస్థానము అంటాం. శ్రీరామ శర్మ ఆచార్యతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి దీపయజ్ఞ ప్రక్రియ అనేటటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ ఆయన అందించారు, అదే ఈ గురుస్థానాలు. ఇంకా జాగ్రత్తగా మీరు అలా అర్థం చేసుకోగలిగితే, శిర్డి సాయి చేతిలో ఒక ఇటిక ఉండేది, మీరు గుర్తుందో లేదో, మీకు ఎప్పుడు ఇటిక ఉండేది, అది నడుస్తూ ఉంటే చేతిలో పట్టుకునేవాడు, లేకపోతే పక్కన పెట్టుకునేవాడు, పడుకుంటే తల కింద ఉండేది ఒక ఇటిక. ఇక్కడ 12 ఇటికలు పెట్టుకోమంటున్నారు, అది తేడా. సాయి చేతిలో ఒక ఇటిక అంత మ్యాజిక్ చేయొచ్చు, కానీ భారతీయ ఆధ్యాత్మిక 12 ఇటికల గురించి చెప్తుంది. ఏంటా 12 ఇటికలు అంటే, మీ యొక్క మానవ శరీరంలో ఉన్నటువంటి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశులు, భాగవతంలో ఉన్నటువంటి 12 స్కందాలు, తర్వాత మీ యొక్క రియాక్షన్ బట్టి, గురుస్థానాలు పెట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి నేను కాంటాక్ట్ క్లాసెస్ అనేది పెడతాను. 100 మంది ఒక చోట చేయండి, మాస్టారు మేము ఇలాగే మేము చేసుకుంటున్నాము, మా దీని గురించి చెప్పండి అంటే ఖచ్చితంగా చెప్తాను. కానీ 100 మంది కంటే తక్కువ అయితే రాను, అంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం సంఖ్యలో ఉండాల. నేర్పుతాను నేను మీకు, అందులో ఉన్నటువంటి రహస్యాలు అంతర్యాలు అవంతా కూడా నేర్పుతాను. చాలా మంది ఏమన్నారంటే, ఇది బాగానే ఉంది కానీ మాస్టారు, మరి మేము దేశ విదేశాల్లో ఉన్నవాడు, మా గతి ఏంటి, మేము రాలేం కదా, మీరు రాలేరు, మాట్లాడితే అమెరికా ఏం వెళ్ళగలం. కానీ ఒక మార్గం గురువు ఆల్రెడీ రెడీ చేసి ఉంచారు, దాన్ని వెబ్సైట్ అంటారు, మిషన్ ఆర్కే ఇంటర్నేషనల్ ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో ఈ క్లాసెస్ గురించి అన్ని చెప్పబడి ఉన్నాయి. కానీ ఫ్రీగా కాదు, ఇంకంటే ఫ్రీగా 23 ఏళ్ళు చెప్పాక నాకు అర్థమైంది ఏంటంటే, చెప్పిందే చెప్తున్నాను, ఇది కూడా చెప్పిందే చెప్తున్నాను నేను. ఈ విషయాలు గత 20 రోజుల బట్టి నేను ఇదే చెప్తున్నాను, నా కర్మ అదేంటో నాకు తెలియదు. ఈ VCDలు ఉన్నాయి, సీడీలు ఉన్నాయి, టేప్ రికార్డర్లు ఉన్నాయి, వినొచ్చు కదా సినిమా పాటల జయ చిరంజీవా పాటలు, నా చెవులు హోరే తింటేస్తాను నేను ఇందులో కూర్చుంటే. దాని మొదలు నేను చెప్పింది వినొచ్చుకదా, ఎందుకంటే విద్య మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మనం ఏమీ నేర్పలేము, అది నాకే అర్థమైంది. యూ కెన్ టేక్ ఎ హార్స్ టు ఎ పాండ్, యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. అంచేత నన్ను చాలా మంది అడుగుతారు, మరి గురువుకి అంత సంబంధం ఉంటే మార్చేయవచ్చు కదా. రత్నాకరుణ్ వాల్మీకిగా మార్చిన నారదుడు రావణాసురుడిని మార్చలేకపోయాడు కదా, అచ్చాడు ఆ నారదుడేగా. 5 ఏళ్ల ధ్రువుణ్ణి ధ్రువ నక్షత్రంగా మార్చగలిగినటువంటి నారదుడు హిరణ్యకశిపుణ్ణి వాళ్ళని మార్చలేకపోయాడు కదా. అయితే గురువు యొక్క సామర్థ్యాన్ని మీరు ఈ పిచ్చి ప్రశ్నలతో అంచనా వేయకండి, గురువు చెప్పగలడు విన్నవాడికి చెప్పండి. 84 ఏళ్ళ అర్జునుడికి మహాభారత యుద్ధ సమయంలోనే నీ కర్మరా నాయన అన్నాడు, ఏమేం చేస్తాను చేస్తే చే యుద్ధం నప్పిపో, కానీ నువ్వు శవాలతోనే యుద్ధం చేస్తున్నావు, బతికున్న వాళ్ళతో కాదు దరిద్రుడా, నువ్వు వీరాది వీరుడు అనుకుంటున్నావా, నపంసకుండి ముందు పెట్టుకున్నా గెలుస్తావు, తిట్టాడు తిట్టిన తిట్టు తిట్టకుండా, అర్థమైందా అది నీకు? భీష్ముడు లాంటి వాడితో నపుంసకుడిని పెట్టి యుద్ధం చేయాల్సి వచ్చింది. నపుంసకుడు అంటే ఎవడో చేత కానీ తను మేమేం చేస్తామండి, మేం ప్రపంచం, మీరందరూ మనమందరం నపుంసకులమే, మా వల్ల ఎక్కడ అవుతుందండి. ఓకే, నపుంసకుడుగానే ఉండు, వాడినే ముందు పెట్టుకో, శిఖండినే ముందు పెట్టుకో, కానీ గెలుస్తావు నువ్వు. మీకు ఆ అవకాశం ఎంత స్పష్టంగా శ్రీకృష్ణుడు ఇస్తున్నాడో అర్థం చేసుకోండి. దాని ఇంత స్పష్టంగా చెప్పిన ఇంటికి ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం అవటం లేదు. నువ్వేమీ చేయక్కర్లేదురా, చచ్చిన వాళ్ల మీద బాణాలు వేయమంటే వేయలేని దద్దమ్మలమ్మ. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తధాన్యానపియోధవీరా. వీళ్ళనేగా చూసి భయపడుతున్నావు నువ్వు, భీష్ముడిని చూసాక అర్జునుడికి భయం, ఇచ్చామృత్యు ఉన్నవాడిని ఏం గెలుస్తాడు, ద్రోణాచార్యుడు గురువు, గురువుతో ఏ విధంగా చేస్తాడు, కర్ణుడు వాడి తండ్రే ఒక బాణం ఇచ్చాడు, ఆ బాణం వేస్తే వీడు చస్తాడు అర్జునుడు. జయద్రథుడికి శివుడి యొక్క వరదానం ఉంది. వీళ్ళందరూ నలుగురు కలిస్తే ఏ యుద్ధం చేస్తానని నేర్చి భయపడి గడగడ వణికి అస్త్ర సన్యాసం చేశాడు. మోహంతో కాదు, పిరికితనంతో చేశాడు. చాలా స్పష్టంగా చెప్తాడు శ్రీకృష్ణుడు, క్లైద్యం మాసోపార్థ, పిరికివాడిలాగా నపుంసకుడిలాగా మాట్లాడతావేంటిరా అన్నాడు. క్లైద్యుడు అంటే నపుంసకుడు. ఓ మహావీరుడికి అంతకంటే పెద్ద చిట్టు కావాలా? చిట్టాడు ఎందుకు? నువ్వేంటిరా చంపేది? నేను ఎప్పుడూ చంపేశాను వాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళ మీద బాణాలు వేయటానికి ఏంటి భయపడతావు నువ్వు? అదే ఛాలెంజ్ ఈనాడు మళ్లీ మానవ జాతికి, మొత్తం మానవ జాతికి శ్రీకృష్ణుడు అందజేస్తున్నాడు. నీకు దమ్ముంటే గీతని పట్టుకోండి, భాగవతాన్ని పట్టుకోండి, కలిసి చదువుతాం. మూడేళ్ళు టైం ఉంది మనకి, కానీ టైం ఉంది అని రోజు రోజులు గడిస్తే లాభం లే. మంచి ప్రయత్నం అంటే ఈ రోజు నుంచే మొదలెట్టాలి. చేత ఒక అధ్యాయం భాగవతం, ఒక అధ్యాయం భగవద్గీత. మామూలుగా మీ ఇష్టం వచ్చినప్పుడు ఎలా కావాలంటే అలా చదువుకోండి. కాదైనా మేము పద్ధతిగా చదువుతామంటే గురుస్థానం పెట్టుకోండి, ఐదు దీపాలు వెలిగించుకోండి, ఐదు అగరత్తులు వెలిగించుకోండి, షట్కర్మలు చేసుకోండి, షట్కర్మలు చేసుకున్న తర్వాత అంగన్యాస కరన్యాసాలు చేసుకోండి, పద్ధతిగా చేసుకోండి. దాని తర్వాత గాయత్రి గీతా మహత్యము భాగవత మహత్యము చదువుకోండి. ఇదంతా చేయటానికి కాస్త నోరు తిరిగినటువంటి వాళ్ళకి 40 నిమిషాలు చాలు. ఇదంతా చేసుకోండి. నోరు తిరగకపోతే మొదటి రోజు ఒక గంట గంటన్నర పట్టదు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నల్లగొట్టుకోండి. ఇంత పెద్ద గొప్ప విషయాన్ని మన పిల్లలకి గుర్తుండకపోతే మనం ఏం చెప్తున్నాం పిల్లలకి? చదువుకోండి అంటే మరి మీకు నేను చెప్పాలా ఏంటి చదువుకోవాలి? అంచేత ఈ గీతా భాగవత పారాయణ అనేది ఒక ఉద్యమంగా మనం తీసుకురావాలి, ఒక మహాయుద్ధంగా. మీరేమీ చేయక్కర్లేదు యుద్ధంలో, చేయవలసిందేదో శ్రీకృష్ణుడు చేసుకుంటాడు. ఇక చేసేసాడు అర్జునుడు. రెండవ రోజు సూర్యోదయం లోపల జయద్రథుడిని చంపేస్తాను. చచ్చాడు శ్రీకృష్ణుడు దాన్ని నిలబెట్టడానికి. వాడేం చేశాడు? కథ తెలుసు కదా, మహాభారతాన్ని చెప్పాలా కదా, తెలుసా కదా మీకు, చాలా మంది తెలియదు, ఎవడో తెలుసు. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి ఎప్పుడవుతుంది అంటే మీరు ఠగామని చెప్పేస్తారు. వాళ్ల ఇన్విటేషన్ కార్డు 5000 రూపాయలు ఒక్కొక్కటి, అది మీకు ఇంకా తెలియదేమో, నేను అది కూడా చదువుతాను. ఒక ఇన్విటేషన్ కార్డు ఖరీదు 5000 రూపాయలు వాళ్ళ పెళ్లిది. ఇదంతా తెలుసు కానీ జయదేవుడు తెలియదు. నేను ఇప్పుడు ఈ ఒక గంట క్లాసులో నేను అదంతా ఏం చెప్పగలను నేను? కానీ ఈ విషయం అర్థమైందా మీకు? మన సంకల్పాలు నెరవేర్చేటటువంటి దమ్మున్నది శ్రీకృష్ణుడికి, కానీ శ్రీకృష్ణుడికి కూడా ఈ దొంగ బాణాలు వేసేవాడు కావాలి. శవాల మీదైనా బాణాలు వేయగలిగే దమ్మున్నవాడు ఎవడైనా ఉన్నాడా? అది ప్రశ్న. మీరే హీరోలు కావక్కర్లేదు, అర్జునుడే హీరో కాదు. చాలా స్పష్టంగా చెప్పాడు అర్జునుడు శ్రీకృష్ణుడు. నేను సంతేశానయ్యా వాళ్ళందరినీ కూడా, నువ్వు చేయవలసింది ఏంటంటే బాణాలు వేయి. కానీ మన భారతీయ ఆధ్యాత్మికత ఎలా ఉందో తెలుసా? మేము జపం చేస్తామండి, ప్రాణాయామం చేస్తామండి, ధ్యానాలు చేస్తామండి, కానీ వ్యక్తిగతంగా సమాజాన్ని మార్చడానికి మేమేమీ ప్రయత్నం చెయ్యము. ఎవరికైనా మాధ్యమం ఉండాలి, భగవంతుడికైనా ఒక మానవ శరీరధారి కావాలి. ఒక మానవ శరీరధారి లేకుండా భగవంతుడు మాత్రమే చేయగలడు. అలాంటి మానవ శరీరధారుని మీరు అవ్వగలరా? ఏం చేయాలి? మీ ఇంట్లో కూర్చోటమే మిమ్మల్ని యుద్ధం చేయమంటే లేదుగా. మిమ్మల్ని ప్రపంచంలో జరుగుతున్నటువంటి గుండాయిజంకి, నక్సలిజం దానికి దానికి మీరు ఏదైనా ఎలుగెత్తి ఏం చేయకండి. కేవలం మీ ఇళ్లలో మీరు ప్రతిరోజు ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయం భగవద్గీత చదువుకుంటూ ఉండండి. చూడండి మూడు నెలల్లో ఏమవుతుందో. ఏప్రిల్ 29, ఏప్రిల్ 30, మే 1 దీని పూర్ణం. ఈ లోపల ఈ పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళందరూ నన్ను వెబ్సైట్ ద్వారా విషయం నేర్చుకుంటారు, లేకపోతే 100 మంది 200 మంది ఓ చోట చేరి నా చేత క్లాసులు పెట్టించుకుంటారో మీ ఇష్టం. కానీ ఇది మాత్రం చేయండి, మీరు క్లాసులు పెట్టించుకున్నా పెట్టించుకోకపోయినా గురుస్థానాలు పెట్టుకుని 5 దీపాలు వెలిగించుకుని 5 అగరత్తులు వెలిగించుకుని ఈశాన్యంలో కలశం పెట్టుకుని షట్కర్మలు చేసుకుని అంగన్యాస కరన్యాసాలు చేసుకుని భగవద్గీత 1 అధ్యాయము, భాగవత 1 అధ్యాయము చదివి 1 మాల గాయత్రి మంత్రము, 1 మాల మహాలక్ష్మి మంత్రము చేసుకుంటే మహాత్మ్యం చదువుకుంటారా? హయ్యెస్ట్. కానీ డిస్ట్రిక్ట్ అని నేను వింటానికి పొడవుగా ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 12 ఇటుకలు పెట్టుకోవాలి, 5 దీపాలు పెట్టాలి, వెలిగించాలి, 5 అగరత్తులు వెలిగించాలి, ఈశాన్యంలో కలశం పెట్టాలి, షట్కర్మలు చేసుకోవాలి, అపవిత్ర పవిత్ర దగ్గర నుంచి గురు బ్రహ్మ వరకు గాయత్రి హమనిధిలో ఉన్నది. దాని తర్వాత గీత యొక్క అంగన్యాస కరన్యాసాలు చేసుకోవాలి, భాగవతం యొక్క అంగన్యాస కరన్యాసాలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత భాగవతం 1 అధ్యాయం చదవాలి, గీత 1 అధ్యాయం చదవాలి, తర్వాత గీతా మహాత్యం చదవాలి, భాగవత మహాత్యం చదవాలి. దాని తర్వాత 1 మాల గాయత్రి చేసుకోవాలి, 1 మాల మహాలక్ష్మి చేసుకోవాలి. దాని తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. కానీ ఇంత పెద్ద లిస్టు మీరు 40 నిమిషాల్లో అయిపోతుంది. ప్రాక్టికల్ గా చూడదలుచుకున్న వాళ్ళు నేనున్న చోటికి వచ్చి ప్రతిరోజు నేను ఏ ఊళ్ళో ఉన్నా కూడా 7 నుంచి 8 ఈ కార్యక్రమం చేస్తాను చూపించటానికి. ఇంతేనా ఇది అని అర్థమవుతుంది. నేనున్న చోట కరెక్ట్ గా 7 స్టార్ట్ చేస్తాను, 8 గంటల కంటే 2 నిమిషాల ముందే. ఇది ఒక ప్రణాళిక ఆధ్యాత్మిక విద్యలో. ఇంకా 2వ ప్రణాళిక ఒకటి ఉన్నది, అది కొంచెం ఇంటర్నెట్ వెబ్సైట్ అది ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మొత్తము నాకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక విద్యను ఒక్కొక్క పుస్తకాన్ని మీ చేత చదివించి ప్రతి అధ్యాయంలో దాంట్లో మీకు పరీక్షలు పెట్టి ఆ అధ్యాయం మీకు పూర్తిగా వచ్చాక మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి అలా నా పుస్తకంలోని ఈ అధ్యాయం మీరు చెప్పవచ్చు. చెప్పండి, మీరు మళ్ళీ 2వ అధ్యాయానికి రండి, నేర్చుకోండి, అది తండ్రి చెప్పండి. అలాగా ఈసోటెరిక్ హీలింగ్, ఆధ్యాత్మిక రోగ నివారణ విధానము, కర్మ సిద్ధాంతము. ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక మహనీయుడి జీవితంలో మినీ మ్యాన్షన్స్ అనేటటువంటి ఒక బుక్, అలాగే అమృతత్వ ప్రాప్తి కొరకు కఠోపనిషత్ ఇమీడియట్ గా మీకు వెబ్సైట్ లో రెడీగా ఉన్నాయి. చదవదలుచుకున్న వాళ్ళు అవి కూడా చదువుకోవచ్చు. అవి ఇంకా స్పీడ్ గా డెవలప్ అవుతాయి. ఇంత 2 రకాలు. మేము ఇంతే చేయగలమండి, రోజుకు 1 గంట ఇవ్వగలమండి, ఇచ్చేయండి. కాదండి, మేము లోతుగా వెళ్తాము, సబ్జెక్ట్ నేర్చుకుంటాము. యు ఆర్ వెల్కమ్ టు ది వెబ్సైట్. క్లియర్? జై. ఇక్కడ గీతా భాగవత పారాయణకు కావాల్సినవి ఈ కవర్ లో పెట్టి ఉంటాయి. ఇదెంత? 10 రూపీస్? 10 రూపీస్. 10 రూపాయలు ఇచ్చి తీసుకోండి కావాల్సిన వాళ్ళు. అంగన్యాస కరన్యాసం కూడా ఇందులో పెట్టి ఉన్నాయి. 1 అధ్యాయం భాగవతం పెట్టింది, భగవద్గీత ఏ పుస్తకంలోకి అయినా 1 అధ్యాయం చదువుకోండి.